గురుమాసములో గీత చెప్పబడినటువంటి నెలలో 16వ తారీఖు గీతా జయంతి అనుకుంటాను నేను. దరిదాపులో పడుతుంది గీతోపదేశం జరిగినటువంటి నెల. శిష్యుడు తన సంశయాలన్నిటినీ కూడా పూర్తి చేసుకుని నివారణ చేసుకుని అర్థం చేసుకుని పరిపూర్ణమైనటువంటి శరణాగతి కరిష్యే వచనం తవ అన్నటువంటి నెల. ఓ మహాభారత సమరము జరిగినటువంటి నెల. అంటే కరిష్యే వచనం తవ అని నువ్వు అన్న తర్వాత మహాభారత స్థాయిలో మనలో మార్పులు జరగకపోతే, రుతిరే నోటితో అన్నాం తప్ప మృదువైనటువంటి సమర్పణ కాదు. మారిపోతాయి మీ జీవితాలు మొత్తము ఆ క్షణము నుంచి. అద్భుతం ఏమిటి అంటే ఇక్కడ ఈ నెల సూర్యోదయంతో పాటు స్వయంగా మహాకాల చక్రవర్తి స్వరూపమే ఆవిర్భవించింది. యంత్రము మనం అనుకున్నది కాదు, అది అలా చేద్దామని అనుకో, ఇక్కడ మనం అవి జరుగుతాయి. అవి మీరు అదే అర్థం చేసుకోవాలి. యుద్ధ ప్రాతిపదిక మీద జరగటం అంటే అంతే, పూర్తయ్యేంతవరకు చేసాం. ఎప్పుడు ఆపాం, ఇంకా టెక్నికల్ గా మనం ఇంకేం చేయలేము, అది గట్టిపడేంతవరకు అప్పుడు ఆగింది. అదే మహాభారతం అంటే యుద్ధమే చేయక్కర్లే. అది మీరు ఎంతటితో యుద్ధం చేసి ఉంటారు రాత్రి వాళ్ళు, ముందు నిద్రతో యుద్ధం చేశారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు మొదలెడితే ఇవాళ పొద్దున్న 5 వరకు చేశారు అంటే ఏదో మెలకుగా ఉండండి చూద్దాం. ఇవాళ ధ్యానంలో మహాభారతం అంటే మీ ఉద్దేశం ఏంటి? ఎవరినో పొడిచేస్తేనే మహాభారతం అవుతుందా? కొలతలు కరెక్ట్గా ఉండాలి, యాంగిల్స్ కరెక్ట్గా ఉండాలి, మనం అన్ని చేశారు వాళ్ళు కరెక్ట్గా. అంటే ఆ గురువు అనుగ్రహం ఎప్పుడు లభిస్తుంది? మీరు ఆ పని పూర్తయ్యేంత వరకు నేను వదలను అనేటటువంటి భీష్మ ప్రతిజ్ఞ ఉంటే అది మీరు అర్థం చేసుకోండి. భగవద్గీత యొక్క మొత్తము సారము ఏంటి అంటే, నీకు ఏది తెలుసో అది పరిపూర్ణంగా చేయి. నేను పుస్తకాలు చదివి జ్ఞానం సంపాదించుకున్నాక చేస్తాను. అది భౌతిక జగత్తులో మీరు నిర్ణయించుకునేటటువంటి జీవిత విధానం. ఆధ్యాత్మిక జగత్తులో మీకు తెలియాల్సిన పని లేదు, చేసేటమే. ఒక లక్ష ౭౮,౦౦౦ సంవత్సరాల ప్రణాళిక గురువులు వేసి రెడీగా ఉంచారు అంటే ఏంటి? మనకి అందించింది, మనకు అందించకుండా ఉన్నది బ్రహ్మ. అసలు కల్పాంతం వరకు ఉంటుంది ఆయన ప్రణాళిక. మనకి అంతవరకు అర్థం చేసుకునేటటువంటి యోగ్యత ఉన్నది అని అర్థం. దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మీకు గతించినటువంటి ప్రణాళిక అర్థం కావాలి. ఏం జరిగిందో తెలిస్తే కదా ఏం జరగబోతున్నదో చేయగలరు మీరు. కానీ ఇదంతా నేను పుస్తకాలు చదివి నేర్చుకుంటాను అవసరం లేదు. కరిష్యే వచనంత చెప్పింది చేస్తే చాలు. యంత్రం కట్టేశాడు కదా శివ, తను తెలుసా యంత్రాలు ఏంటో? మరి ఎలా వచ్చిందది? చెప్పింది చేస్తే చాలు. అది చిన్నది అర్థం చేసుకోండి. ఎప్పుడు చెప్పింది చేయగలరు మీ అహంకారాలు లేకపోతే? లేకపోతే మీరు చెప్పటం మొదలెడతారు. మీరు చెప్పటం మొదలెడతారు అంటల్లో మీరు తప్పు చేస్తున్నారు అని అంటనే అర్జునుడు కూడా అదే చేశాడు. శ్రీకృష్ణుడు చెప్పాడు, 84 సంవత్సరాల యువకుడు అయినటువంటి అర్జునుడు 125 సంవత్సరాల వయసు ఉన్నటువంటి శ్రీకృష్ణుడికి చెప్తాడు. ఎందుకు ఆ వయస్సుల గురించి చెప్తున్నాను అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాడు కదా. శ్రీకృష్ణుడు ఎవరో తెలుసు కదా. శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహము వల్ల ఎన్ని కష్టాలు దాటారు కదా. అయినా హింసించారు, మళ్ళీ లెక్చర్ ఇచ్చాడు. తప్పు ఎక్కడ చేశాడు? లెక్చర్ ఇవ్వటం తప్పు చేయలేదు. నేను ఎవరితో యుద్ధం చేయాలో చూసుకోవాలి, రెండు సేనల మధ్య రథాన్ని స్థాపించు అన్నాడు. ఏముంది ఆ సెంటెన్స్ లో తప్పు? నేను ఎవరితో యుద్ధం చేయాలి? వాయించి బారిశాడు. భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ కర్ణం ప్రధాన్యాన్ని పియోధవీరాన్. చిట్టి తండ్రి, భీష్ముణ్ణి నువ్వు చంపలేవు, అదేగా చెప్పడం. కానీ నేను చంపేశాను. ద్రోణాచార్యుని నువ్వు చంపలేవు కానీ నేను చంపేశాను. కర్ణుడు నువ్వు చంపలేవు, నీ తండ్రే వాడికి ఒక స్పెషల్ బాణం ఇచ్చాడు, అయినా వాడిని నేను చంపేశాను. జయద్రథుడికి లయకారకుడైనటువంటి శివుడి యొక్క వరదానం ఉంది, అయినా నేను ముందే చంపేశాను. చిట్టి తండ్రి, ఇంకా నువ్వేం చేస్తావని? ఏం చేస్తావు? అది మీకు మానసిక స్థితి, మీరు అర్థం చేసుకోండి. అందుకు భగవద్గీత యొక్క మొత్తము మానసిక స్థితి ఇదే. మిగతా మానసిక స్థితులేం లేవు. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము, ఇదంతా ఏంటి అంటే మీకు ఈ మానసిక స్థితి రానంత వరకు. కానీ ఈ మానసిక స్థితి వచ్చాక కరిష్యే వచనం తవ అని మళ్ళా నన్ను అడిగాను అనుకోండి, మాస్టర్ ఏం చేయాలని? సమర్పణ లేదు అని అర్థం. సమర్పణ ఉంటే వచ్చేస్తుంది, గ్యారంటీగా వస్తుంది. అది నా అనుభవం. అది ఏం చెయ్యాలో ఎంతలాగా చెప్తారు అంటే నువ్వు చేయలేవు. అది ఎప్పుడు గురువు శిష్యుడి యొక్క సామర్థ్యం కంటే ఎక్కువ చెప్తాడు. ఎందుకు? ఎక్కువ చెప్తేనే నువ్వు ఎదుగుతావు. నువ్వు చేయగలిగినంత చెప్తే అనవసరం. ఆ లాజిక్ అర్థం చేసుకోండి. ఎప్పుడు అంచేత సాధన మొదలెట్టినప్పుడు కష్టాలు వస్తాయి. వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ వెళ్ళాలి అంటే బరువులు ఎత్తాల్సిందే. గురువు అనుగ్రహం కావాలి అంటే కష్టాలు వస్తాయి అంటే లేదు, కష్టాలే గురువు అనుగ్రహానికి కారణములు. ఇంజనీరింగ్ చదవాలి అని జాయిన్ అయ్యాక ఆడతాను పాడతాను అంటే కుదురుతుందా? ఏం చేయాలి? ఇంకోడు ఐదేళ్ల వరకు ఫినిష్ వాడి జీవితం. పుస్తకాలు ప్రాక్టికల్స్ ఇంతే. ఇంట్లో కూడా తల్లిదండ్రులు వాడిని ఇంకోటి చేయమనరు, చదువుకోమంటారు. మరి వాడికి కావాల్సిన ఫుడ్, బట్టలు, వసతులు, వాడికి ఇంకా ఏవో బాధ్యతలు ఉంటాయి కదా. పిక్నిక్ వెళ్ళాలనిపిస్తుంది వాడికి, లేకపోతే స్నేహితులతో సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది వాడికి, లేదు ఒక వారం రోజులు అలా టూర్కి వెళ్ళి రావాలనిపిస్తుంది. దీనికి వసతి ఎవరు కల్పిస్తున్నారు? తల్లి కాని, తండ్రి కాని, గురువు కాని. ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. మామూలుగా మీరు వెళ్ళలేనటువంటి ఫ్యాక్టరీ గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్స్ తో వెళ్ళారనుకోండి, తెరుచుకుంటాయి. తెరుచుకోవటమే కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ ప్రొఫెసర్స్ తో పాటు వెళ్తే మామూలుగా అయితే గేట్ పాస్ కావాలి. చాలా గందరగోళంగా ఉంటుంది ఫ్యాక్టరీస్లోకి లోపలికి వెళ్ళాలంటే. మీరు సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు మిమ్మల్ని స్కాన్ చేస్తారు, పంపించొచ్చా పంపించకూడదా, పుట్టు పూర్వత్వాలు. మీరు ఎప్పుడైనా టాటా స్టీల్ కంపెనీ లాంటి కంపెనీకి లోపలికి వెళ్ళడానికి ట్రై చేయండి, వెళ్ళనివ్వరు, అసలు ప్రశ్నే ఉండదు అది. అలాంటిది ఈ ఇంజనీరింగ్ కాలేజీ చదువుతున్నటువంటి వాళ్ళు ఇండస్ట్రియల్ టూర్ అని వెళ్తారు. అన్ని గేట్లు తెరుచుకోవటమే కాకుండా ఇంకో ఆఫర్ వస్తుంది వాళ్ళకి. మీరు కనుక మీ యొక్క ఉత్సుకతను, మీ యొక్క జ్ఞానాన్ని వాళ్ళకి చూపించగలిగితే అసలు మా కంపెనీలో వచ్చి జాయిన్ అయిపోండి అంటారు. ఇంటర్వ్యూలో అవి కూడా ఏమి ఉండవు అలాంటప్పుడు. చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇండస్ట్రియల్ టూర్లోనే అబ్జర్వ్ అయిపోతారు. ఎవరు? టూర్కి వెళ్ళిన వాళ్ళు కాదు, చదువుకుంటూ వెళ్ళిన వాళ్ళు. దీనన్నిటికీ వనరులు వాడేమైనా ప్రయత్నం చేశాడా? వాడేం చేయలేరు. వాడేం చేశాడు? చదువుకున్నాడు, సిలబస్ అర్థం చేసుకున్నాడు, విశ్వ ప్రణాళికను అర్థం చేసుకున్నటువంటి మీకు కూడా అవే జరుగుతాయి. జరగటం లేదు, మీకు అర్థం కాలే విశ్వ ప్రణాళిక. నేను మీకు చాలాసార్లు చెప్తాను కదా, గురువులు ఏం ఉద్యోగం చేశారు, ఏం బిజినెస్లు చేశారు, ఏమయ్యారు వాళ్ళు? వాళ్ళ జీవితాలు సుఖంగానే గడిచిపోయి మీ దృష్టిలో చూసుకున్నా, ప్లస్ వాళ్లతో పాటు ఉన్న వాళ్ళ జీవితాలు కూడా ఇప్పటికీ వాళ్ళ పేరుతో సుఖంగా గడిచిపోతున్నాయి. అంతేగా, వాళ్ళ ప్రణాళికలు కానీ తెలీదుగా. రామకృష్ణ మిషన్కి వెళ్ళి అసలు రామకృష్ణ పరమహంస యొక్క ప్రణాళిక ఏమిటి, అసలు వివేకానందది ఒక విజన్ ఉంది, మై విజన్ అని. ఆగస్ట్ 15th భారతదేశం స్వాతంత్రం అయినప్పుడు 5 పాయింట్స్ చెప్పాడు అరవిందో. భారతదేశం గురించి తను ఏం కోరుకుంటున్నాడో, ఏం దర్శించాడో భవిష్యత్తులో. అడగండి ఎవరినైనా అరవిందో ఏం దర్శించాడో చెప్తారు అరవిందో సొసైటీలో. అందుకు రిజల్ట్స్ రావటంలే. చదవాల, మీరు బాగా చదవాలా, మీరు చెప్పండి మాస్టరు. చాలా మంది నన్ను ఏం అడుగుతారంటే మీరు గంటలు గంటలు చెప్పండి మాస్టర్ అని. 20 సంవత్సరాల బట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడైతే అంత చెప్పటం లేదు, కానీ ఇదివరకు క్యాంపుల్లో అయితే రాత్రి పగలు చెప్పేవాడిని నేను, రాత్రి పగలు. ప్రణాళిక ఏమర్థమైంది? మీరు నిరుత్సాహపడకండి. ఎందుకంటే ఈ ప్రణాళిక అర్థం కాకపోవటానికి కారణం ఏంటి అంటే, అసలు ఈ దృష్టితో ఆధ్యాత్మికత వైపు రావాలని మీకు ఎవరు చెప్పలేదు. మీరు జపాలు చేసుకోండి, సంధ్యావందనం చేసుకోండి అన్నా. కానీ సంధ్యావందనం చేసుకోవటం వేరు, సంధ్యావందనములో ఉన్నటువంటి శ్వేతవరాహ కల్పం నుంచి అద్య ఈ రోజు ఈ తిది వార నక్షత్రముల యొక్క ప్రణాళిక అందులో తెలియాలి అని ఎవరు చెప్పారు మీకు? మంత్రంలో ఉంది అది. శ్వేతవరాహ కల్పం నుంచి ప్రతిరోజు మీరు ఎందుకు మొదలెడతారు? ఎందుకు చెప్పుకోవటం పిచ్చివాళ్ళలాగా? ఎందుకు చెప్పుకోవటం అంటే శ్వేతవరాహ కల్పం ఆది నుంచి ఈ రోజు వరకు మీ పాత్ర ఉన్నది, ఈ రోజు నుంచి శ్వేతవరాహ కల్పం అయ్యేంత వరకు కూడా మీ ప్రణాళికలో భాగం ఉన్నది. కాలేజీ టైం టేబుల్లో ఎన్రోల్ అయినటువంటి ప్రతి స్టూడెంట్ కి కూడా ఓ పని ఉంటుంది కదా, కాలేజీలో చేరితేవాడు. మరి పృథ్వీ మీద నువ్వు ఉన్నావంటే అర్థం ఏమని చెప్పాను నేను? నువ్వు విశ్వవిద్యాలయంలో ఉన్నావు, మీరు ఖచ్చితంగా దాన్ని పెట్టేసుకోవాలి. అందుకనే గురువులు కూడా మీ యొక్క సహయోగులే. బీఎస్సీ స్టూడెంట్ ప్రాక్టికల్ కి వస్తాడు, నేనేం చేస్తా వాడికి ముందు? చేసి చూపిస్తా, వివరణ ఇస్తా. తర్వాత ఏం చేస్తాను? వాడు చేస్తున్నప్పుడు పక్కనే ఉంటా. ఇంతకీ గురువు సహయోగ అసిస్టెంటా సూపర్వైజరా? మూడును. త్రిమూర్తులు గురువులు, దత్తాత్రేయ స్వరూపం యొక్క అంతర్ధానం అది. మీరు ప్రాక్టికల్స్ కరెక్ట్ గా చేయలేకపోతే అసిస్టెంట్, బాగా చేస్తూ ఉంటే సూపర్వైజర్. అర్థమైంది? కానీ స్పీడ్ గా చేయలేకపోతున్నారు అసిస్టెంట్. అందరికి, ఎవరికి? ఒక్కటి స్టూడెంట్కేనా? నేను అందరికినా? అలాగే ఈ విశ్వం మీద పుట్టిన మీకు ప్రతి గురువు మూడును మీకు అసిస్ట్ చేస్తాడు, చేసే బాధ్యత ఉంది. వాళ్ళు ఎందుకు చేస్తారు? కుర్రాడు చదవడు, నాలుగు రోజులు క్లాసుకి రాడు, ఐదో రోజు వస్తాడు, పాఠం చెప్తామా చెప్పవా? అసిస్ట్ చేసే బాధ్యత ఉంది గురువుకి. ఎప్పుడు క్లాసుకి వస్తే నేను నా కుటుంబము విశ్వ ప్రణాళిక తెలియకుండా, విశ్వ ప్రణాళికలో మీ కుటుంబ సభ్యుల యొక్క పాత్ర మీకు తెలియకుండా మీరు జీవిస్తే గురువు ఏం చేస్తాడు? కాలేజీకి రాకపోతే గురువు ఏం చేస్తాడు అన్నట్టే. విశ్వ ప్రణాళికలో మీరు భాగమే, మీరు తప్పించుకోలేరు. అది మాయా అని చెప్పారు. ఇది మాయ కాదు, విశ్వ ప్రణాళిక మాయ కాదు, విశ్వ ప్రణాళికలో మీరు పుట్టడం మాయ కాదు. మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబ సభ్యులు గాని ఇప్పుడే కాదు, చాలా కాలం వరకు పుడతారు. ఎందుకు పుడతారు అంటే మీ మీద ప్రేమతో కాదు, రుణానుబంధం పోకపోతే ఏం చేస్తాం? రుణానుబంధం ఉన్నంత వరకు కూడా తప్పదు, కుటుంబ సభ్యులు అలాగే పుడుతూ ఉంటారు. అందువల్ల మొట్టమొదటి రోజు నేను మీకు ఇచ్చినటువంటి సందేశాన్ని మర్చిపోకండి. గురువుతో రుణానుబంధం పెంచుకోండి, చాలా సేఫ్ సైడ్ లో ఉంటాడు. ఎందుకు సేఫ్ సైడ్ లో ఉంటారు? ఎప్పుడు ఎక్కడ కట్ చేసేయాలో కట్ చేసేస్తాడు. ఇతరులతో రుణానుబంధం, తనతో రుణానుబంధం కట్ చేసుకోడు గురువు. కానీ మీరు ఏంటంటే అసలు గురువుతో రుణానుబంధం పెరగనివ్వరుగా. ఏం చేస్తారు? గురువు దగ్గరికి వెళ్ళి ఉద్యోగం కావాలి, ఉద్యోగం వచ్చిన మరుక్షణం కరిష్యే వచనం తవా అన్నావు అనుకో, అసలు కట్ కాదు. ఎక్కడ కట్ అవుతుంది ఇంకా? వాడు నోరు మూసుకు కూర్చోలేడు గురువు, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడుగా. మీరు క్లాసులోకి రావాలే కాని ఉత్తరే ఎందుకు కూర్చోబెడతాడు? మరి విశ్వవిద్యాలయములో సప్తఋషి వేద విశ్వవిద్యాలయం గురించి నేను మాట్లాడటం లేదు, యూనివర్సిటీస్ గురించి మాట్లాడటం లేదు. విశ్వములో పుట్టిన ప్రతి ప్రాణి కూడా విశ్వవిద్యాలయం యొక్క విద్యార్థియే. 24 విద్యలు ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నాయి. రోజుకి ఒక విద్య చొప్పున నేర్చుకున్నట్టు శ్రీకృష్ణుడు. రాముడికి కూడా అల్పకాలిసం విద్య అయి చాలా తొందరగా అన్ని విద్యలు నేర్చేసుకున్నారట. ఇప్పటికీ నేను చాలాసార్లు మా స్టూడెంట్స్ చెప్తూ ఉంటాను కాలేజీలో, వాళ్ళ మొత్తం సిలబస్ సంవత్సరంలో చెప్పేది మామూలు యావరేజ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఉంటే 15 రోజుల్లో చెప్పేయచ్చు. విపరీతమైన తెలివితేటలు ఉండక్కర్లే. ఒక సంవత్సరం పాటు చెప్తామే ఈ కాలేజెస్లో 15 రోజులు చాలు రెగ్యులర్గా ఉంటే. అది ఎక్స్ట్రాగా ఏం చదవక్కర్లేడు వాడు, 24 చదివితే చాలు. మీరు ఏ టీచర్నైనా అడగండి, వాళ్ళు చెప్తారు ఈ విషయాన్ని. ఈ కాలమానం మారచ్చు, కొందరు 15 రోజుల్లో రాదండి 20 రోజుల్లో వస్తుంది అనొచ్చు, కాదు ఒక నెల పట్టొచ్చు అనొచ్చు. తేడా ఇంతే తప్ప నెల దాటదు. అంచేత ఈ విశ్వవిద్యాలయం యొక్క ప్రణాళికలో కరిష్యే వచనం తవ అన్న మానసిక స్థితి మీకు వచ్చిన మరుక్షణము గురువు మీకు చెప్పటం మొదలు పెడతాడు. ఇది రానంత వరకు చెప్పలేడు, ఆర్గ్యుమెంటే ఉంటుంది. 700 శ్లోకాల ఆర్గ్యుమెంట్ శ్రీకృష్ణుడికి అర్జునుడికి, ఇది ఎందుకు చేయాలి, అలా అలా ఎందుకు చేయాలి. ఆర్గ్యుమెంట్ ఉన్నంత వరకు కుదరదు, నో ఆర్గ్యుమెంట్స్. కానీ నో ఆర్గ్యుమెంట్స్ స్థితి ముందు మీకు రావాలి. గుడ్డిగా నమ్మితే చాలా ప్రమాదాలు వస్తాయి. ఈ కాలం గురువుల్ని నమ్మారనుకోండి, చాలా ప్రమాదాలు ఎదుర్కొంటారు మీరు. ఇంచేత గురువులకే విశ్వ ప్రణాళిక తెలియదు. విశ్వ ప్రణాళిక అంటే చెప్పాను కదా స్వీప్. దుర్గా సప్తశతికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తాం, రాబోయే మన్వంతరం గురించి చెప్తోంది అది. మనం ఎందుకు చేస్తాం, ఈ పూట ఏదో కష్టాలున్నాయి, ఈ రోజు ఏదో కష్టం ఉంది అది పోవాలి. సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానం మిమ్మల్ని ఎందుకు చేసుకోమన్నాను, కనీసము తెల్ల జుట్టు నలబట్టానికైనా చేసుకోండి అన్నాను. అందుక అలా ఉంది మన పరిస్థితి. ఇంచేట ప్రణాళిక తెలియక మా వాణ్ణి ఇవాళే ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించి వచ్చాను అన్నాడు అనుకోండి ఆవిడైనా. 2 రోజులు కలిస్తే ఏమయ్యా మీ కుర్రాడు ఇంజనీరింగ్ పూర్తి అయిపోయిందా అని అడుగుతావా మనం? అడుగుతావా? ఎందుకు అడగవు? ఇంచేత ఇంజనీరింగ్ కాలేజీకి టైం పడుతుంది పూర్తి అవటానికి. మరి విశ్వ ప్రణాళిక అర్థం అవటానికి మీకు ఎంత టైం పడుతుంది? సమర్పణ ఉంటే అర్థం కాదు, నువ్వేం చేయాలో తెలుస్తుంది, అర్థం అవదు. కరిష్యే వచనం తవా అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా యంత్రం వేశాడు, ఎందుకు ఆ కోణాలు పెట్టాము, ఎందుకు ఆ గీతలు పెట్టాము, చెప్పలేకపోవచ్చు కానీ ఫలితం వచ్చేస్తుంది. సమర్పణ వల్ల లాభం అది. విశ్వ ప్రణాళిక తెలియదు మీకు, కానీ విశ్వ ప్రణాళిక తెలిస్తే గురువు యొక్క భౌతిక వాక్కు లేనప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, భౌతికమైనటువంటి వాక్కు లేకపోతే మీకు వచ్చేటటువంటి ఊహలు మీ మానసిక స్థితి బట్టి కలర్ అయిపోతాయి. భారతీయులకి సంబంధించినటువంటి విశ్వ ప్రణాళిక అర్థమవుతుంది, క్రిస్టియన్స్ కి క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి విశ్వ ప్రణాళిక అర్థమవుతుంది, కానీ అసలు విశ్వ ప్రణాళిక అర్థం కాదు. కానీ గురువు ఉంటే ఫిజికల్ గా అంచేత ఫిజికల్ గా గురువు ఉన్నప్పుడే మీరు నేర్చేసుకోవాలి విశ్వ ప్రణాళిక. నేర్చేసుకున్నాక ఇంకా గురువు అక్కర్లే. అందుకే వెంకటేశ్వరం ఏమన్నాడు, ఆబరు ఎందుకయ్యా నా నెత్తిన అన్నాడు. బరువు అని కాదు, నేర్చేసుకున్నాక ఇంకా టీచర్ ఎందుకు? కానీ టీచర్ ఉన్నాడా లేదా, వాడి ఊపిరిలో టీచర్ ఉంటాడు, అప్పుడు వాడి ఊపిరే గురుమయం అయిపోతుంది. అంచేత అక్కడ గురువుని వాడే వద్దంటే, కెమిస్ట్రీ నువ్వు నేర్చేసుకుందావు, ఇంకా నీ ఊపిరిలో ఏముంది, కెమిస్ట్రీ ఏముందంటే గురువే నీ ఊపిరి అయిపోయాడు. అంటే నేను ఎన్నిసార్లు దత్తాత్రేయ స్వామినో నా గురువునో అనుకున్నాను, ఏమనుకుంటే వెళ్ళాము. గురువు యొక్క అవగాహన, గురువు యొక్క మానసిక స్థితి, విశ్వ ప్రణాళిక. కానీ విశ్వ ప్రణాళిక మనకి పరిపూర్ణముగా అర్థము కానంత వరకు కరిష్యే వచనంతవ ఏమి చెప్పాము, ఏమి చేయవలసి ఉన్నదో దాన్ని చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. చెప్పింది చెప్పినంతా చేయాలి, మధ్యలో ఆగిపోకూడదు టైం అయిపోయిందని. పని పూర్తవటం ముఖ్యం కానీ టైం అయిందా లేదా ముఖ్యం కాదు. చాలా జాగ్రత్తగా ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి. మీరు టైం అయిపోయింది గంట కొట్టేశారు బయటకు వచ్చేసాం కాదు, మీరు ఏది చేయదలుచుకున్నారో అది పూర్తి అవుతేనే ఇంకో పనిలో ప్రవేశించండి. ఏ రోజు కా రోజు చాలా సుస్పష్టమైనటువంటి కరిష్యే వచనం తవ విష ప్రణాళిక మాకు అర్థం కాలేదు కనుక మేం చెయ్యం ఏమక్కలే. ప్రతి గురువు చాలా స్పష్టంగా ఏమి చెయ్యాలో నిర్దేశాలు ఇచ్చి మరీ వెళ్లేరు. దానిని అవగాహన చేసుకుంటూ ఈ 25 రోజులలో మనకి శాయశక్తిలా ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇవాళ రాత్రి నుంచి జరగబోయేటువంటి ధ్యాన ప్రోగ్రాములు, ప్రేమ మీద క్యాసెట్ లేకపోతే నేను చెప్పినటువంటి ఈ విషయాల మీద క్యాసెట్ వింటూ ధ్యానం చేసుకోండి. మనస్సు ఆ శబ్దావళి మీద ఉంచుకోండి, ఉత్తిని కూర్చోకండి. బ్లాంక్ స్టేట్ మనకు కుదరదు ఇప్పుడు ఇప్పుడే. ఇంకా ఏదో క్యాసెట్ ప్లే అవుతూ ఉంటుంది, దానినే వినండి. బెస్ట్ ఏంటంటే ఆ రోజు చెప్పిన 2 క్యాసెట్లు ఆల్టర్నేట్ చేసుకుంటే చాలా మంచిది. ఇచ్చంటే మీ అందరికీ కూడా ఒకే ట్యూన్ లో సబ్జెక్ట్స్ దిగుతాయి. దీనితో పాటు ప్రేమ, ప్రేమతత్వం లేనివాడు ఈ విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ కాలేడు. ఈ విశ్వవిద్యాలయం అంటే సప్తేశ్వర విశ్వవిద్యాలయం కాదు, భూమి. మీరందరికీ కూడా మొట్టమొదట నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే ప్రేమ. ప్రేమ ఏం చెప్తుంది? ఇతరుల్లో దోషాలు కనిపించవు అన్నది గుర్తుంచుకుంటూ